ಸದಾಶಿವ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಓಂ
ಪದವಧ್ಯಾಯಂ ಮೂಡವ ಶ್ಲೋಕಂ.
ಯೋ ಮಾಮಜಮನಾದಿಂಚ ವೇತ್ತಿ ಲೋಕ ಮಹೇಶ್ವರಂ ಅಸಂಮೂಢ ಸಮರ್ಥ್ಯೇಷು ಸರ್ವ ಪಾಪೈ ಪ್ರಮುಚ್ಯತೆ
ಏಳು ಎನಿಮಿದಿ ತೊಮ್ಮಿದಿ ಪದಿ ಪದಕೊಂಡು ಪನ್ನೆಂಡು ಆರು ಅಧ್ಯಾಯಾಲು ಈಶ್ವರ ಸ್ವರೂಪ ವಿಷಯಾನ್ನ గురించి మనకు తెలియజేస్తున్నాయి. ఈశ్వర స్వరూపం ముఖ్యంగా ఏడవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయంలో చూశాం. ఎనిమిదవ అధ్యాయంలో క్రమముక్తి గురించి చెప్పబడింది. తర్వాత అంతకాల స్మరణం చెప్పబడింది. తొమ్మిదవ అధ్యాయం తర్వాత మళ్లీ పదవ అధ్యాయంలో తిరిగి కృష్ణ పరమాత్మ ఈశ్వర స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. అర్జున, ఈ జగత్తుకు నేనే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అంటే నేనే ఈ జగత్తుకు ఉపాదాన కారణం. అంటే మెటీరియల్ కాజ్ అంటారు ఇంగ్లీష్లో. నిమిత్త కారణం అంటే ఇంటెలిజెంట్ కాజ్ అంటారు. ఎందుకంటే నిమిత్త ఉపాదానం మనకు పరిచయం లేదు కదా మామూలుగా. దానికి ఉదాహరణ ఏమిటంటే బంగారం ఉపాదానం, కంసాలి వాడు అంటే గోల్డ్ స్మిత్ నిమిత్త కారణం ఇంటెలిజెంట్ కాజ్. నిమిత్త కారణం ఉపాదాన కారణం అక్కడ రెండు భిన్నం. దానికి ఎందుకు ఉపాదాన కారణం అంటే కూడా తెలుసుకున్నాం మనం. ఉపాధీయతే ఇది ఉపాదానం అని తెలుసుకున్నాం. ఉపాధీయతే బంగారం చేసే కంసాలి వాడి చేత తీసుకొనబడింది బంగారం, కనుక ఉపాదానం. ఉపాధీయతే కుండలు చేసేవాడు మట్టిని తీసుకుంటాడు కుండ చేయడానికి, ఉపాధీయతే మట్టి, కనుక మట్టి ఉపాదాన కారణం కుండలు చేసేవాడికి, కుమ్మరి వాడికి. వడ్రంగి అతనికి, కార్పెంటర్కి చెక్క ఉపాదాన కారణం. టేకు చెక్కతో చేద్దామా, జాజి చెక్కతో చేద్దామా, ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తాడు. ఇప్పుడు ఉపాదానం అంటే అర్థమైంది కదా. అదేవిధంగా భగవంతుడు ఈ జగత్తుకు సృష్టి కారణమైతే ఆయన ఏ ఉపాదాయాన్ని తీసుకున్నాడు, ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే ఆయనకు ముందు ఇంకా ఏమి పుట్టలేదు, ఇప్పుడే సృష్టి చేయబోతున్నాడు. కనుక ఏమి తీసుకున్నాడు అంటే చెప్పలేము. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటారంటే ఈ ఉపాదానం కూడా నేనే అన్నాడు. ఉపాదాన కారణం కూడా నేనే, నేనే నిమిత్త కారణం, నేనే ఉపాదాన కారణం. ఎందుకంటే వేరే ఉపాదానం లేదు తీసుకోవడానికి, నేనే ఉపాదాన కారణాన్ని అన్నాడు. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ ముఖ్యంగా అంటే, ఈ సృష్టికి నేనే నిమిత్త కారణం, నేనే ఉపాదాన కారణం అని అంటే అర్థం ఏంటంటే, బంగారం ఆభరణంగా కనపడుతోంది, ఇక్కడ భగవంతుడి విషయంలో ఆయనే ఉపాదాన కారణం కనుక, ఆయనే నిమిత్త కారణం కనుక ఈ ప్రపంచంగా ఆయన కనపడుతున్నాడు, వ్యక్తమవుతున్నాడు. అర్థమైందా? అక్కడ బంగారం ఎలాగైతే ఆభరణ రూపంలో వ్యక్తమవుతున్నదో, ఇక్కడ భగవంతుడే నిమిత్త కారణం కనుక, ఆయనే ఉపాదాన కారణం కనుక ఆయనే ఈ జగత్తుగా వ్యక్తమవుతున్నాడు, కంటికి కనపడుతున్నాడు. మనం గొలుసు చూసేటప్పుడు ఏం చూస్తున్నాం అని చెప్తే అడిగితే ఏం చూస్తారు మీరు? బంగారం చూస్తున్నాం అంటారు. అదేవిధంగా ఈ జగత్తు చూసేటప్పుడు ఆయన కారణం, ఈ జగత్తు కార్యం, ఆయన ఈ జగత్తుగా వ్యక్తమవుతున్నాడు కనుక నువ్వు ఈ జగత్తు చూసేటప్పుడు ఏం చూస్తున్నావంటే భగవంతుడినే చూస్తున్నావు, దేవుడినే చూస్తున్నావు. మాకు దేవుడిగా అనిపించడం లేదండి అని అంటే దేవుడుగా అనిపించాలి అంటే నువ్వు శాస్త్రం చదవాలి, అప్పుడు నీకు అర్థం అవుతుంది. శాస్త్రం చదివితే ఇది భగవన్మయం, ఆభరణం స్వర్ణమయం, తరంగం జలమయం, ప్రపంచం భగవన్మయం అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అర్జున, నేనే అన్నీ కూడా, ఈ బాహ్య ప్రపంచము అంతా కూడా నేనే, నాకంటే వేరుగా లేదు. అందుకనే హిందువులైన మనం ఏం చేస్తాం, అన్ని భగవంతుడిగానే చూస్తాం. మనకు సెక్యులర్ సేక్రెడ్ డివిజన్ లేదు, ఎందుకని అన్ని భగవంతుడే కనుక, అంతా పరమాత్ముడే కనుక. మనకు ఒకటి పవిత్రం ఒకటి అపవిత్రం అని చెప్పి రెండు ఉన్నాయా? ఏమిటి? రెండు లేవు, మనకు అన్ని పవిత్రమే. అందుకని సెక్యులర్ అంటే ఏమిటో మనకు అర్థం కాదు ఇంతవరకు. మీకు ఎవరికైనా తెలుసు సెక్యులర్ అంటే ఏమిటో? ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి తెలియదు. వాళ్ళు అంటుంటారు ఏమిటో సెక్యులర్ స్టేట్ సెక్యులర్ స్టేట్ అంటారు, మనకేం అర్థం కాదు, మనకు ఎన్నటికీ అర్థం కాదు. ఎందుకని మనకు సేక్రెడ్ అనేది తెలుసు, సెక్యులర్ అనేది తెలియదు. అసలు మనకు పొద్దున్న లేచి స్నానం చేయడము సేక్రెడే, పవిత్రం. భోజనం చేయడం పవిత్రమే, అన్ని పవిత్రమే. మనకు శాలరీ వస్తే పవిత్రం, కళ్ళకు అద్దుకుంటాం. క్రొత్త కొనుక్కుంటే కళ్ళకు అద్దుకుంటాం, దేవుడి దగ్గర పెడతాం, పవిత్రం. ఈ సిల్క్ శారీ ఏమిటి పవిత్రం? ఊరికే సిల్క్ దా అయి అన్నవారు భగవంతుడు, ఆయనకు ముందు పెడతాం. వంట చేసుకుంటే ఆయన దగ్గర పెడితే పవిత్రంగా చూస్తాం. మనకు అన్ని పవిత్రమే. ఎందుకంటే ఎందుకు అర్థమైంది ఇప్పుడు, ఆయనే అన్ని కనుక, అంతటా ఆయనే ఉన్నాడు కనుక. భగవంతుడు నాకు గౌరవప్రదం కనుక నేను ఆయన్ని ప్రేమతో ఆరాధిస్తాను కనుక, నాకు ఈ పుష్పం చూసినా ఆయన రూపమే, ఈ క్లిప్పు చూసినా ఆయన రూపమే, అంతటా ఆయనే ఉన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రహ్లాదుడే చెప్పాడు. తందుగరడు ఇందులేడని సందేహం వలదు. ఎన్ని సంవత్సరాలు ప్రహ్లాదుడికి? 90 ఏళ్ళ? 9 ఏళ్ళ? 9 ఏళ్ళు. 9 ఏళ్ళప్పుడే చెప్పాడు. మనకు 90 ఏళ్ళు అయినా జ్ఞానం రావడానికి గురువు దగ్గరికి పోయి కూర్చొని కష్టపడాల్సిందాం? 9 ఏళ్లకే చెప్పాడు కనుక. రోజు ప్రహ్లాదుని గుర్తు చేసుకుంటే మోక్షం వచ్చేస్తుంది. అందుకని ఆయన ప్రాతస్మరణీయుడు ప్రహ్లాదుడు. 9 ఏళ్లకే తెలుసుకున్నాడు. నచికేతుడు తెలుసుకున్నాడు, అంతా బ్రహ్మమయం అని తెలుసుకున్నాడు. ఆ రెండు ఇద్దరు పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. ఇద్దరు బుడతలు, చిన్న బుడతలు, ఏమొద్దన్నారు ఇంకా మాకు భగవంతుడు తప్ప. కనుక మనకు అన్ని పవిత్రమే, ఏది అపవిత్రం అనేటువంటిది లేదు అన్నారు. ఈ శరీరంలో అన్ని పవిత్రమే, ఒకటి అపవిత్రం ఒకటి పవిత్రం అని చెప్పి రెండు లేవు మనకు. అర్థమైందా ఇప్పుడు? ఎందుకంటే అంతా ఆయనే ఉన్నాడు కనుక అన్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. బాహ్య ప్రపంచము అంతా నేనే, యో మాం అజం అనాదించ వేత్తి. నేనే ఈ సృష్టి మొత్తానికి మొదలు చివర అని ఎవరైతే తెలుసుకుంటారో, ఆరంభం ఆయనే చివర ఆయనే అన్నాడు. అంటే ఆది అంటే అజం అంటే జన్మ లేనివాడు ఆయన. ఇప్పుడు గొలుసు పుట్టిందా? బంగారం గొలుసుగా కనపడుతోందా? బంగారమే గొలుసుగా కనపడుతోంది. పుట్టుక అనేది ఏమి లేదు, రూపం మారిందంతే. పుట్టుక అనేది లేదు, వ్యక్తమైతున్నది. వ్యక్తం కావడమే పుట్టుక అంటాం మనం. వ్యక్తం కావడం, కంటికి కనపడటం, కంటికి కనపడకుండా పోవడం. గొలుసు కరిగిస్తే బంగారంగా మారిపోయింది, గొలుసుగా కనపడటం లేదంతే, బంగారంగా కనపడుతోంది. అంతేకాని గొలుసు పోయిందంటారా? గొలుసు ఎక్కడికి పోతుంది? బంగారంగా ఉంటుంది. మళ్ళీ అదే బంగారం గొలుసుగా కనపడుతుంది. ఇంకో రకంగా డిజైన్, కొత్త డిజైన్లు వస్తూ ఉంటే, ఈ పాతది ఎప్పుడుదో మామిడి పిందిన చైన్ మా అత్తగారు ఇచ్చారు, మా మమ్మ ఇచ్చింది చెప్పి వేసుకుంటారా ఏమిటి? ఆ చంద్రహారాలన్నీ కూడా మోటు కదా. అవన్నీ మోటు అంటే తెలుసు కదా, అవన్నీ చాలా పాతకాలం అండి. అవన్నీ ఎవరు వేసుకుంటారంటారు? ఏది వేసుకున్నా కూడా ఏదైతే ఉంటారు, జుట్టుంటే ఎన్ని కుప్పలైనా పెట్టచ్చు అంటారు. ముందు జుట్టుంటేనే కదా కుప్ప పెట్టాలంటే. బంగారం ఉంటేనే ఎన్ని ఆభరణాలైనా చేయగలం. కనుక అదేవిధంగా ఇక్కడ పరమాత్మ ఆయన అన్నిగా వ్యక్తమవుతున్నాడు. నిజంగా ఈ సృష్టి అనేటువంటిది లేదు. యాక్చువల్ గా వ్యక్తం అవ్యక్తం, కనపడటం కనపడకుండా పోవడం అంతే. ఇంకొక రూపంలో ఉంటుంది, అల పోతే నీటి రూపంలో ఉంటుంది, అల బుడగగా కనపడుతుంది, బుడగపోతే మళ్ళీ నీటి రూపంలో ఉంటుంది అంతేకాని అవన్నీ నిజంగా జలమే కదా. ఇది బాగా మనసులో మనకు లోపలికి పోవాలి, ఊరిపోవాలి. ఈ విషయం అజం అనాదిం, ఎప్పుడు ఉండేవాడిని నేను, నాకు ఆది అంటూ లేదు, ఒక పుట్టుక అనేది లేదు, మొదలు చివర అన్ని నేనే. అజం అనాదిం, పుట్టుక లేనటువంటి, ఆది లేనటువంటి నన్ను ఎవరైతే తెలుసుకుంటారో, లోకమహేశ్వరం, ఈ లోకం మొత్తానికి సృష్టికర్తగా మహేశ్వరుడిగా ఎవరైతే తెలుసుకుంటారో, సహ మర్త్యేషు అసమ్మూఢ, ఆ వ్యక్తి మనుషుల యందు మర్త్యేషు, మానవుల యందు, ఎందుకంటే మానవులే కదా భగవద్గీత వింటున్నారు, ఇంకే జీవరాశులు వినవు కదా. పాపం ఆ గోడ మీద బల్లి ఉన్నా కూడా దానికి ఏమైనా అర్థం అవుతుందా? కాదుగా. అందుకని మర్త్యేషు అన్నాడు. ఇక్కడ మనుషులుగా తీసుకుందాం, ప్రాణులే అయినప్పటికీ కూడా మరణ ధర్మం కలిగినవన్నీ మర్త్యం అంటారు. మర్త్యేషు అంటే ప్రాణుల యందు, కానీ ఇక్కడ ముఖ్యంగా మర్త్యేషు అంటే మనుష్యుల యందు అని చెప్పుకోవాలి. అసమ్మూఢ, అంటే మూఢత్వం లేనివాడు, అతనే మూఢత్వం లేనివాడు, డెల్యూషన్ లేనివాడు ఆ వ్యక్తి. సర్వపాపై విముచ్యతే, అన్ని పాపాల నుంచి బయటపడతాడు. పాపాలే కదా కారణం మళ్లీ జన్మ జన్మ జన్మకులు రావడానికి, ఆ పాపాలన్నింటి నుంచి బయటపడతాడు అని అన్నారు. తర్వాత శ్లోకం చదువుతాం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం, ఇప్పుడు దీనివల్ల మనకేం తెలిసిందంటే, ఈ బాహ్య ప్రపంచం మొత్తానికి నేనే కారణం అన్నారు. అయితే బాహ్య ప్రపంచం ఆయనే కారణం అయితే, బాహ్యం అనగానే ఇంకొకటి ఆపోజిట్ ఏంటి? ఆంతరం. మరి ఆంతర ప్రపంచానికి ఎవరు కారణం అంటే, దానికి నేనే కారణం అంటున్నారు. కృష్ణ పరమాత్మ చదువుతాం శ్లోకం 4, 5, 2 కలిపి చదువుతాం.
బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమశ్శమః సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ
ఆంతర ప్రపంచం అంటే మన మనస్సులో వచ్చే ఆలోచనలు, థాట్స్ అంటారు ఇంగ్లీష్ లో, మెంటల్ థాట్స్. అంతర ప్రపంచం అంటే మన మనోభావాలు. భావాహ అంటే ఏంటి? మన మనో సంకల్పాలు, ఆలోచనలు, ఇవన్నీ మన బుద్ధిలో వచ్చే నిర్ణయాలు, ఇవన్నీ కూడా అంతరమే కదా. అందుకనే మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, నేనేం ఆలోచిస్తానో మీకు తెలియదు, ఎందుకంటే అది ఆంతరం. బాహ్యమైతే కంటికి కనపడుతుంది, ఆంతరమైనటువంటిది మనకే తెలుస్తుంది కానీ ఎవరికి తెలియదు. అవి కూడా నేనే అంటున్నారు. అవన్నీ ఏమిటి ఆ ఆలోచనలు, ఆ భావాలు అంటే కొన్ని చెప్తున్నారు శాంపుల్ లిస్ట్. మొదటిది బుద్ధి. ప్రతి వ్యక్తిలో బుద్ధి అనేది ఉంటుంది, ఇంగిత జ్ఞానం అంటారు. బుద్ధి అంటే ఏమిటి? ఇంగిత జ్ఞానం. బుద్ధి జ్ఞానశక్తి, చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలను గ్రహించేటటువంటి శక్తి. ఇప్పుడు అక్కడ క్లాసు లేదనుకోండి, ఏదో భజన జరుగుతుంది, ఎవరో లేటుగా వచ్చారు పాపం, అంతా వెతుక్కుంటూ వచ్చారు, ఎక్కడో కూర్చున్నారు వీళ్ళందరూ, ఎక్కడున్నారు ఎక్కడున్నారు. ముందు స్వామిని గారి కారు చూసుంటారు, స్వామిని గారు ఉన్నారు, అది చూసి ఎక్కడో కూర్చున్నారు వీళ్ళందరూ అని చెప్పి చిన్నగా వెతుక్కుంటూ వచ్చారు పాపం. బుద్ధి ఉపయోగించబట్టే కదా వచ్చారు సట్టిల్గా. ఆహా, ఇంత జనం ఉన్నారు కాబోలు వాళ్ళ క్లాసుకు లేదని వెళ్ళిపోలే, వచ్చేసారు. ఆ బుద్ధి అనేటువంటిది ఆంతరం, అది ఆ వ్యక్తి ఉపయోగించాడు. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఆ భావన, ఆలోచన ఇలాంటి చోట ఉన్నది, ఇక్కడ చూసుకుంటూ వచ్చారు. గుడిలో ఉన్నదంటే అటు లేదు, అటు చూద్దామని వచ్చి ఇటు కనపడ్డాం మనం, కుడివైపు చూస్తే ఎడం వైపు కనపడ్డాం. ఆలోచన వచ్చింది కదా, అబ్బా క్లాస్ ఉన్నది వేళ అన్నారు. స్వామిని గారిని చూడంగానే చాలా తృప్తిగా ఉంది అనిపించింది. ఇది బుద్ధిలో కలిగినటువంటి ఆలోచన, అది కూడా నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆంతరమైన ఆలోచన కూడా నేనే. బుద్ధి మొదటిది. రెండు జ్ఞానం. జ్ఞానం అంటే ఆత్మ మొదలైనటువంటి తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం. మన బుద్ధిని ఉపయోగించుకోవడం ఒక జ్ఞానం, ఇది పుష్పం అని తెలుసుకోవడం, ఇది క్లిప్ అని తెలుసుకోవడం, ఇది గుడి అని తెలుసుకోవడం, అది ఒక జ్ఞానం. ఫలానా ఫలానా అని వివరంగా తెలుసుకోవడం జ్ఞానం. ఆత్మాది పదార్థానాం అవబోధనం అని మధుసూదన సరస్వతి చెప్తారు, కొన్ని శంకరాచార్యుల వారు కూడా అన్నిటికీ చెప్తారు. శంకరాచార్యుల వారు పద పదానికి అర్థం చెప్తారు. జ్ఞానం ఆత్మాది పదార్థానాం, ఆత్మ మొదలైన విషయాలన్నింటినీ తెలుసుకునే శక్తి. ఏదో మామూలుగా ఇలా చూసి తెలుసుకోవడం ఇది వేరు, కొన్ని కొన్ని విషయాలని అన్వేషణ చేసి విచారణ చేసి తెలుసుకోవడం, కొన్ని కొన్ని శాస్త్రాలు కొన్ని కొన్ని విషయాలని కొంత విచారణ చేస్తే గానీ తెలియదు వాటి, అది జ్ఞానం అంటారు. అక్కడ బుద్ధి యొక్క ఫలం జ్ఞానం. మనం బుద్ధిని ఉపయోగిస్తాం, ఆ బుద్ధి వల్ల వచ్చే జ్ఞాన ఫలాన్ని జ్ఞానం అంటారు. బుద్ధి ఉపయోగించడం వల్ల వచ్చినటువంటి ఫలం ఏదైతే ఉందో, ఫలం అనగానే ఏదో నేరేడు ఫలం అనుకోకండి, ఆ ప్రయోజనం, బుద్ధి ఉపయోగించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనాన్ని జ్ఞానం అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా, బుద్ధికి జ్ఞానానికి ఏమిటండి తేడా అంటే ఇది తేడా. బుద్ధిని ఉపయోగించిన తర్వాత వచ్చేటటువంటి ఫలం జ్ఞానం. ఇప్పుడు వాడిని ఉపయోగించబట్టే కదా ఇప్పుడు జ్ఞానం వచ్చింది వాళ్ళకి, ఇక్కడ ఉన్నారని చెప్పి ఆ ఫలం ఏమిటి, క్లాసు ఉన్నది అనే జ్ఞానం. ఎలా వచ్చింది, వాళ్ళ యొక్క బుద్ధిని ఉపయోగించారు, ఉపయోగించడం వల్ల ఇక్కడ క్లాసు ఉన్నది అనే జ్ఞానం ఫలం, ఆ ఫలమే జ్ఞానం. తర్వాత మూడు అసమ్మోహ, చక్కగా అర్థం చేసుకునే శక్తి. అసమ్మోహ ఇంగ్లీష్ లో సానిటీ క్లారిటీ అంటారు. చక్కగా అవగాహన చేసుకునేటటువంటి స్తోమత శక్తి. ఏదైనా చెప్తే వెంటనే దాన్ని వేరే వేరేగా అర్థం చేసుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం అసమ్మోహ. సమ్మోహ అంటే డెల్యూషన్, ఒకదాన్ని మరొకటిగా తెలుసుకోవడం. దానికి ఆపోజిట్ అసమ్మోహ, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం, యథార్థంగా తెలుసుకోవడం, అది అసమ్మోహ. అది కూడా నేనే, అది ఒక భావం. భావాహ అంటే ఇక్కడ ఆలోచనలు, లోపల ఉన్నటువంటి మన ఆలోచనలు. తర్వాత క్షమ, ఓర్పు సహనం, క్షమ. ఏ వ్యక్తిలోనైనా ఓర్పు క్షమ ఉన్నదంటే అది నేనే అంటున్నారు కృష్ణ పరమాత్మ. క్షమ, సత్యం, సత్యమును పలుకుట. ఆ సత్యం అనేది పలకాలి, సత్యం మాట్లాడాలి అనే ఆలోచన వచ్చింది చూడండి, అది లోపలే ఉంటుంది. అసలు సత్యం ఏమిటో నాకు తెలుసు అంటుంటాను చూసారా, అది ఒక ఆలోచన. ఆ ఆలోచన కూడా నేనే, ఆ సత్యాన్ని కూడా నేనే. సత్యం అనే ఆలోచన ఒకటి వస్తుంది కదా, అది నేనే అని. దమః ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలని కళ్ళు ముక్కు చెవులు నిగ్రహించే శక్తి. ఆ నిగ్రహించాలనేటువంటిది కూడా ఆలోచనే కదా, భావనే కదా, కనుక అది నేను అన్నారు. తర్వాత శమః మనోనిగ్రహం, మనోనిగ్రహం మనస్సుని నిగ్రహించడం. అంతఃకరణస్య ఉపశమః మనోనిగ్రహః, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. చాలా మందికి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం తెలియదు, దాన్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేసుకుందామా అని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు, మేనేజ్ చేస్తుంటారు ఏదో విధంగా. ప్రశాంతంగా ఉండడానికి ఏం చెయ్యక్కర్లా, కన్ఫ్యూజ్ కావడానికి చెయ్యాలి. ఏదైనా చేస్తేనే కన్ఫ్యూజ్ అవుతాం. ప్రశాంతంగా ఉండడానికి ఏం చెయ్యాలి అంటే శాస్త్రం ఉంటుంది, ఏం చెయ్యక్కర్లేదు. ఇది చూడండి ఎంత సింపుల్. కానీ యాంగ్జైటీ పడాలంటే ఏదైనా చెయ్యాలి, ఆలోచించాలి. వర్రీ కావాలంటే ఏమైనా చెయ్యాలి. ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలండి, మీరే చెప్పండి. నిజంగా ఏం లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను అంతే, అయిపోయింది. అలా ప్రశాంతంగా ఉండే మనస్సు చాలా అవసరం వేదాంతం చదివేవాళ్ళకి. క్షమ. తర్వాత సుఖం, కొన్ని విషయాల వల్ల మనకు సుఖం వస్తుంది. ఇప్పుడు ఆ ఏసీ వేస్తే కాస్త సుఖంగా ఉంది, ఆ బామ్మ గారికి కాస్త చలి ఎక్కువగా ఉంది, మనందరి కోసం ఆవిడ భరిస్తున్నారు పాపం, కొంచెం వేస్తేనేమో అందరికీ చక్కగా చల్లగా ఉంది, హాయిగా ఉంది. చూడండి భగవంతుడు అనుగ్రహం కాకపోతే ఇంత చక్కని వాతావరణం ఇచ్చాడు వినడానికి. కనుక మనం శ్రద్ధ ఉంటే ఆయనే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తాన యోగక్షేమం వహామ్యహం. లైట్లు ఇచ్చి, ఏసీ ఇచ్చి, ఫ్యాన్ ఇచ్చి, అక్కడ అంత గుంపు జనం ఉన్నా ఇక్కడ ఇంత గుంపు జనం, మనం ఇదండి కామ్గా కూర్చొని వింటున్నాం, సుఖంగా ఉందా లేదా? కొంచెం కాళ్ళు అటు ఇటు కదలచడానికి కష్టంగా ఉంది అంతే. అదికే చెప్పారు, అది కూడా దుఃఖం.
దుఃఖం కూడా కొంచెం కొంచెం అప్పుడప్పుడు దుఃఖం వస్తూ ఉంటుంది, అది కూడా నేనే సంతాప అని అర్థం. సుఖం దుఃఖం, ప్లెజర్ అండ్ పెయిన్. సుఖే సుఖం ఖే ఖాని. సుఖం అంటే ఖమ్ అంటే ఇంద్రియాలు. చూడండి ఒక విషయం, ఖమ్ అంటే ఇంద్రియాలు. దుష్ట ఖమ్, సుష్టు ఖమ్. ఇంద్రియాలు ఆనందంగా మంచి అనుభవించేటప్పుడు సుఖం, దుష్ట కొంచెం కష్టంగా బాధపడుతున్నప్పుడు ఇక్కడ అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఏదో అది ఇది బాధ వస్తుంది ఇంద్రియాలకి. కాళ్ళు నొప్పి ఇంద్రియాలు, కర్మ ఇంద్రియం. కన్ను నొప్పి అది ఒక ఇంద్రియం. ఖమ్ ఇది కూడా ఇంద్రియమే. దానికంటే దుష్ట ఖమ్, కొంచెం ఇంద్రియం కనుక అన్కంఫర్టబుల్ గా అనీజీగా అనిపించినప్పుడు దుఃఖం. సుఖం ఏసి సుఖం బాగా చనిపడితే దుఃఖం. అది స్పర్శ ఇంద్రియానికి. చూసారా ఇప్పుడు అర్థమైందా సుఖం దుఃఖం? ఆహా ఎంత బాగా చెప్తుంది. సంస్కృత్ లో ఉన్నటువంటి గొప్పతనం అది. అర్థమైందా? సంస్కృత్ లో ఉన్న గొప్పతనం, సంస్కృత భాష అద్భుతం. సుఖం దుఃఖం అది. సుఖం దుఃఖం కూడా నేనే అంటున్నాడు ఆయన. అయ్యో అన్ని ఆయన అయితే అసలు దుఃఖం ఎందుకు ఇవ్వాలండి ఆయన మనకు? దాని తర్వాత చెప్తా సమాధానం. ఇదంతా చెప్పిన తర్వాత శంకరాచార్య వారి భాషల్లో అడుగుతారు. ఇవన్నీ విన్న తర్వాత ప్రతి మనిషి మనస్సులో ఒక సంశయం రావాలి, ప్రశ్న రావాలి. ఆ ప్రశ్న ఏమిటి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మీ అందరికి వచ్చిన తర్వాత చెప్తా. ఇవన్నీ విన్న తర్వాత వస్తుంది అది. భవ అభావ రెండు. భవ అంటే ఉద్భవ, పుట్టడం, ఉద్భవించడం, ఏదైనా సరే ఉత్పత్తి. భవ ఆలోచనల లోపల మనకి ఎన్నెన్నో ఆలోచనలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఒకసారి ఏం ఉత్పత్తి కావు, ప్రశాంతంగా ఉంటుంది. అభావ భవ అభావ ఉత్పత్తి నాశం రెండు నేనే అంటున్నారు. భయంచ అభయంచ, భయము నేనే. ఎవరిలో ఉన్న భయం కలిగితే భయాన్ని కూడా నేనే, ఆంతరంగా నేనున్నాను అందులో. అభయం భయం లేకుండా ఉన్నది అంటే కూడా అది కూడా నేనే. ఈ అంతా నేనే అంటాడు ఏమిటి ఆయన? అంతా నేనే అంటే ఏమిటి అర్థం? ఆయన అంతా చెప్పుకుంటాడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి. అభయంచ అహమేద, ఇది నాలుగవ శ్లోకంతో అయిపోయింది. భయంచాభయమేవచ. ఇప్పుడు ఐదవ శ్లోకంలో అహింస చదివాం. రెండు శ్లోకాలు చదవలేదా? ఓ అలవాటు చెప్పని ఒకటే చదివాం అనమాట. మంచిది, గుర్తు చేశారు. చాలా అటెంటివ్ గా ఉన్నారని అర్థం, పర్వాలేదు. అహింస సమత తుష్టి తపోదానం యశో యశ భవంతి భావభూతానాం మత్త ఏవ పృథగ్విధాః. అహింస అంటే ఎవరికి అపకారం చెయ్యకుండా ఉండడం, దయ కలిగి ఉండడం. అహింస మనస వాచ కర్మణ, మనస్సులో కూడా ఎవరికి అపకారం తలపెట్టకుండా ఉండడం, కాయికంగా ఎవరికి హింస బాధ పెట్టకుండా ఉండడం, వాచికంగా కూడా ఎవరిని బాధ పెట్టకుండా ఉండేట్లు మాట్లాడడం, అది అహింస. అలా ఎవరైనా పాటిస్తూ ఉంటే అది ఆ వ్యక్తి గొప్పతనం కాదు, అది భగవంతుడి యొక్క విభూతి, అది ఆయన గొప్పతనం. ఆయనే మనలో ఉండి అహింసని పాటింపజేస్తున్నాడు. అహింస సమత, సమత అంటే సమానంగా చూసేటటువంటి భావన, ఆలోచన. అందరినీ సమంగా ప్రేమగా చూసే ఆలోచన ఏదైతే ఉందో మనిషిలో అది నేనే సమత. ఇక్కడ రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. సమత అంటే ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండడం, బ్యాలెన్స్ గా ఉండడం, టెంపర్ పోకుండా, టెంపర్ పోకుండా ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండడం సమత. తుష్టి సంతోషం, ఎప్పుడు సంతోషంగా ఉండడం, అది లేదే ఇది లేదే అనకుండా ఉన్నదాంతో హాయిగా ఆనందంగా ఉన్నాడు. ఎట్లా ఉన్నారంటే బ్రహ్మాండంగా ఉందండి అనొచ్చు కదా అనడు.
అంటే దిష్టి తగ్గుతుందేమో అని భయం. ఎలా ఉన్నారు అందరు? బాగానే ఉన్నారండి. బాగానే ఉన్నారండి ఎందుకు? బాగా ఉన్నారు అనొచ్చు కదా, బాగానే ఉన్నామండి. ఆ భగవంతుడి కృప వల్ల అన్ని సక్రమంగా ఉన్నాయి అని చెప్పడానికి కూడా నోరు రాదు. అన్ని బాగున్నా కూడా అంటే మనిషికి ఏదో ఒక భయం లోపల, తృప్తి లేదు. అసలు మనకంటే లేని వాళ్ళని చూసి, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, సరిగా ఆలోచించలేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ధనం లేని వాళ్ళు, తిండికి బాధపడుతున్న వాళ్ళు, కూటికి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, రోగాలతో బాధపడుతున్న ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో పోల్చుకొని చూస్తే, నేను చెప్పాను ఒకసారి, ఒక కిడ్నీ ఎంత ఖరీదండి? మన శరీరంలో ఉన్న ఒక్కొక్క భాగం ఎంత ఖరీదు? లక్షలు కోట్లు చేస్తుంది. అప్పుడు మనం కోటీశ్వరులమా కాదా? ఇంత చక్కటి ఇచ్చాడు భగవంతుడు, ఇంత చక్కని వాతావరణం, ఇంత చక్కటి దేశం, ఇంత చక్కటి సంస్కృతి, ఇంత చక్కని శరీరం, ఇంత చక్కని, చక్కని అంటే అందం అని కాదు అర్థం, ఇంత అనువైనటువంటివన్నీ ఇస్తే ఎందుకు ఆమదం ముఖం పెట్టుకొని ఉంటాం ఎప్పుడు అంటుంది శాస్త్రం. ఎందుకంటే చిన్నప్పుడు నేర్పారు నవ్వవాకు, ఎక్కువ నవ్వితే దుఃఖం వస్తుంది తర్వాత, అందుకని ఎప్పుడు దుఃఖంతోనే ఉంటావా? అందుకని నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు స్మైలింగ్ గా ఉండాలి. మనం నవ్వితే అవతల వాళ్ళు నవ్వుతారు. మనం ఎట్లా చూస్తే ముఖం అట్లా కనపడుతుంది అద్దంలో, అంతే కదా. మనం నవ్వుతూ ఉంటే పలకరిస్తే అందరు నవ్వుతూ పలకరిస్తారు. మనం చిటపటలాడుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు చిటపటలాడుతూనే ఉంటారు. ఎట్లా అండి, వాళ్ళకి అట్లాగే ఉంటుంది ప్రపంచం కూడా, అవునా? అందుకని నేను మొదట్లో యోగా క్లాసులు తీసుకునేటప్పుడు 2 నెలలకు ఒక కోర్సు, ఆ 2 నెలలకు ఒకసారి తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కొత్త కొత్త వాళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళు వచ్చి సీరియస్ గా కూర్చుంటారు మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, అట్లా వారం అయిన తర్వాత చిన్నగా నవ్వడం మొదలు పెడతారు. ఆ తర్వాత క్లాస్ అయిపోయేటప్పుడు బాగా నవ్వడం మొదలు పెడతారు. ఆ ముఖం ఎక్కడికి పోయింది మొదట్లో? ప్రతి కోర్సుని 30 సంవత్సరాలు నా సర్వీసులో నేను చూసింది ఇది. అందుకని చెప్తున్నాను మీకు, ప్రతి మనిషిలో స్వతహాగా ఆ యొక్క నవ్వటం, తృప్తి అన్ని ఉన్నాయి, కానీ అవి ఎట్లా బయటికి తేవాలో వాళ్ళకి తెలియలే. అది నాకు చాలా ఆనందంగా ఉండేది చూడటానికి. వాళ్ళు ఫస్ట్ బ్యాచ్, న్యూ బ్యాచ్ రాగానే వాళ్ళని కొంచెం కొంచెం కొంచెంగా చెప్పే విషయాలన్నీ విని విని వాళ్ళకి ఒకటే ఆనందం. ఇప్పుడు మీ ముఖాలు చూడండి ఎట్లా ఉన్నాయో, ఒక్కొక్క ముఖం ఒక్కొక్క బల్బు లాగా వెలుగుతోంది. అన్న సీక్రెట్ ఏమిటో తెలుసా? మీరు నవ్వే కొద్దీ కూడా మీ ఫేస్ లో మజిల్స్ అన్ని కూడా చాలా ఎక్సర్సైజ్ అనమాట, వాటికి ఆరోగ్యంగా ఉంటుంది. దిగులుగా చింతగా ఉంటే ఆ ముఖం కూడా, కోపంగా ఉన్నానుకోండి కండరాలన్నీ ఎట్లా బిగుసుకుపోతాయి, అందుకని తొందరగా ముసలితనం వస్తుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు చాలా యంగ్ గా ఉంటారు. దిగులుగా చింతగా ఉండేవాడికి చింత 10 రోగాల పెట్టు అంటారు సరే మన వాళ్ళు. దిగులు 10 రోగాల పెట్టు, ఒకటి కాదు 2, 10, 10 రోగాలండి. విన్నారు కదా ఆ నానుడి, దిగులు 10 రోగాల పెట్టు. అందుకని మన వాళ్ళు అంటారు ఏమి, సంతోషం అబ్బా తిరిగిన వాళ్ళు లేరు, సంతోషం సగం బలం. ఇంట్లో అందరు నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు చక్కగా హాస్యంగా జోకులు వేసుకుంటూ ఉండాలి, ఒక జోక్ చెప్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి. అసలు నాకు జోకులు చెప్పేవాడు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు జోక్ చేస్తూ ఉంటే వాళ్ళు నిజంగా దే ఆర్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ హ్యూమర్, వాళ్ళు ఆరోగ్యంగా ఉంచుతారు ఆ వాతావరణాన్ని. అందుకని ఎప్పుడు కూడా మనిషి సంతోషంగా ఉండాలి, అది తృప్తి అంటే ఇక్కడ అర్థం. తృప్తి అంటే మాకు ఇంత ధనం ఉందంటే తృప్తిగా ఉంటామంటే ఉండలేవు. ఇచ్చిన దానితో తృప్తిగా ఉండేవాడే తృప్తిగా ఉండగలడు. ఇన్స్పైట్ ఆఫ్ అంటారు ఇంగ్లీష్ లో, కాలు నొప్పి ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ ఆనందంగా ఉన్నా, డబ్బులు పోయినాయి ఆనందంగా ఉన్నా. అది నాది కాదు, నాదైతే నా దగ్గరే ఉండేది, లేకపోతే ఎందుకు పోతుంది? పోతే పోని, అది ఏ పాప సొమ్ము వచ్చింది నా దగ్గర చేరింది, పోతే పోని, అబ్బా హాయి ఉంది అనొచ్చు. అలా కూడా తీసుకోవచ్చు పాజిటివ్ గా. ఏమండి, శరీరంలో ఏదన్నా వ్యాధి వస్తే తృప్తిగా ఉండమంటారంటే అది తృప్తిగానే ఉండొచ్చు, ఎందుకంటే వ్యాధి రూపంలో మన పాపం అంతా కరిగిపోతున్నది, పోతే పోని అని. అందుకని వెనకటి రోజుల్లో వాళ్ళు మందులు వేసుకునేవాళ్ళు కాదు. రోగం వస్తే ఇప్పటికీ ఒక ఆవిడ చెప్తోంది, పోయిన వారం ఫోన్ చేసి, మా నాన్నగారికండి ఇప్పుడు ఆయనకి 100 సంవత్సరాలు, ఆయనకి 100 సంవత్సరాలు ఇప్పుడు బతికే ఉన్నారు దుగ్గిరాల్లో తెనాలి దగ్గర. ఆవిడ మేనత్తకి 102 సంవత్సరాలు. వాళ్ళంటారట, వ్యాధి వచ్చినా కూడా ఎందుకు దాన్ని చికిత్స చేయాలని ఒకటే తాపత్రయపడతావు? చికిత్స చేయగలిగినంత వరకు చెయ్యి, తగ్గితే తగ్గుతుంది, లేకపోతే లేదు. అది పాపాన్ని కలిగిస్తున్నది మనల్ని, వ్యాధి రూపేణ మనకు పీడ అన్నమాట. అది ఏమిటి? మన పాపం, అది కరిగిపోతుంది. అందువల్ల వెనకటి రోజుల్లో రోగాలు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు రాకముందే ఇంతమంది డాక్టర్లు మాస్టర్ చెకప్లు పెట్టి ఒకటి దాని గురించి సొద అంటే అర్థమైందా? ఇంకా 10 మందికి పిలిచి చెప్పి ఫోన్లో, నీకు తెలుసా నాకేం బాగా వచ్చిందో తెలుసా, హిస్టరీయో హిస్టరీ. వెనకటి రోజుల్లో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, అసలు అట్లా చెప్పేవాళ్ళు కాదు. ఇంత చేసినా డాక్టర్లకి తెలియని రోగాలు ఎన్నో కనపడుతున్నాయి జనానికి. ఇప్పుడు ఎంత చేసినా ఎవరైనా ఆపగలరా? కనుక వ్యాధి జర మరణం ఎవరు ఆపలేరు. అందుకని ప్రతి దాన్ని అడ్వాంటేజ్ని, డిసడ్వాంటేజ్ని కూడా, అడ్వర్సిటీని కూడా ఒక అడ్వాంటేజ్గా చూడగలగడమే తృప్తి అంటే. అంటే అన్ని బాగుంటే నువ్వు తృప్తిగా ఉండేది ఏంటి కదా? అన్ని బాగున్నాయండి, నేను తృప్తిగా ఉన్నాను, అది పెద్ద విషయం ఏంటి? ఇన్ స్పైట్ ఆఫ్ ఇంట్లో వాళ్ళ సమస్యలు, ఈ కంట్లో నడుసు, చెప్పులో రాయి, చెవులో జోరీగా, వీటి బాధ అంత ఇంత కాదయ్యా, విశ్వదావిరామ వినురవేమో అన్నట్టు, ఇన్ స్పైట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ వచ్చిందా, ఇన్ స్పైట్ ఆఫ్ అయినప్పటికీ ఆనందంగానే ఉంటాం కదా, అది తృప్తి అంటే. ఇప్పుడు అదే భగవంతుడు స్వరూపం. తర్వాత తపహ. తపహ అంటే ఇంగ్లీష్ లో ఆస్టెరిటీ అంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చోవడమే తపస్సు, సర్దుకొని కూర్చున్నారు చూసారా? ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకు బాగా ఇష్టమైనవి వదిలిపెట్టడమే తపస్సు. ఉపవాసం చేసేటప్పుడు ఉప్పు తినకుండా ఉంటాం, ఉప్పు వదిలిపెట్టడం ఆ రోజు నాకు ఇష్టమైనప్పటికీ కూడా కష్టపడైనా సరే ఆ రోజు ఉపవాసం, ఆ యొక్క పదార్థాన్ని వదిలిపెట్టడం అది తపస్సు. మనకు మనం మనస్పూర్వకంగా కష్టాన్ని ఆహ్వానించడం. ఇప్పుడు శబరిమలైకి వెళ్తారు చూసారా, వీళ్ళందరూ కూడా చెప్పులు వేసుకోకుండా పొద్దున్నే చన్నీళ్ళను స్నానం చేసి గుడికి వెళ్ళి రకరకాల తపస్సు అనమాట. అదంతా కూడా ఉపవాసం ఒక తపస్సు, మౌనం ఒక తపస్సు. మనంతట మనమే ఆ నిర్ణయం తీసుకుంటాం కష్టమైనప్పటికీ కూడా. అందుకనే ఫాస్టింగ్ కి డైటింగ్ కి డిఫరెన్స్ ఉన్నది, చెప్పానా? ఫాస్టింగ్ వేరు, డైటింగ్ వేరు. దాని గురించి మళ్ళీ వద్దు, ఇప్పుడు ఆకలి అవుతుంది. తపహ. తర్వాత దానం. చక్కగా దానం చేయడం, వస్త్రదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం, విద్యాదానం, ఏమైనా దానం చేయొచ్చు మన దగ్గర ఉంటే, అది లేని వాడికి పంచుకోవడం మనం. ఆ దానం కూడా నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత యశః, కీర్తి. యశః అంటే ధర్మ నిమిత్తమైనటువంటి కీర్తి. మంచి పనులు చేయడం వలన మనకు వచ్చేటటువంటి పేరు ప్రఖ్యాతి, మంచి పనులు చేయడం వలన అది అక్కడ అర్థం, కీర్తికి అన్నారు. ఇప్పుడు మన పొలిటికల్ లీడర్స్ కూడా ఉంది చాలా కీర్తి, అట్లాంటి కీర్తి మనకొద్దు. నువ్వు పొలిటికల్ లీడర్ రాబోతున్నారు మనకు, అబ్బా కొత్త రాజకీయ నాయకుడు వస్తున్నాడు. ఆయన మొదలు పెట్టడమే ఆధ్యాత్మిక రాజకీయం అంట, మంచిది. ఆధ్యాత్మిక స్పిరిచువల్ పాలిటిక్స్, ఆ మాట అన్నవాడే లేడు ఇంతవరకు, అన్న నాథుడే లేడు, ఏ పాలిటీషియన్ కూడా. ఆధ్యాత్మిక రాజకీయం, దైవిక రాజకీయం, స్పిరిచువల్ పాలిటిక్స్ అంటే ఏమిటని అడిగారు జనానికి అర్థం కాక. అదేమిటండి, అదొక కొత్తగా స్పిరిచువల్ పాలిటిక్స్ అంటున్నారు. ఏమిటంటే ఏమి లేదు, ధర్మం, న్యాయం ఎక్కడైతే ఉంటుందో ఆ పాలిటిక్స్ నా పాలిటిక్స్ అంటారు ఆయన. మంచిది, మనందరం ఈ యొక్క నూతన సంవత్సర సందర్భంగా తమిళనాడుకి మంచిది చేస్తే, అందరికీ మంచి చేసేవాడికి ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉంటాయి. దయానంద స్వామి ఆశీస్సులు ఆయనకు పూర్ణంగా ఉన్నాయి. ఆయన దయానంద స్వామి శిష్యులు, పేరు చెప్పలా, రజనీకాంత్ గారు. మీ అందరికి తెలుసు హాట్ హాట్ న్యూస్, మీకు తెలియకుండా ఉంటుందా, మీకు తెలియకుండా ఉంటుందా? ఆయన పరమ భక్తుడు మన దయానంద స్వామి వారికి. అందుకని ఆధ్యాత్మిక చింతనలో ఉండి 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 చివరికి ఇప్పుడు అవసరం తప్పనిసరి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం. కనుక ధర్మ నిమిత్తమైనటువంటి కీర్తి కావాలి మనిషికి, అది ముఖ్యం. యశః. అదేవిధంగా అయశః, అది కూడా నేనే అంటున్నాడు. ఇదేమిటండి మరి, అధర్మ నిమిత్త అకీర్తి, అది కూడా నా యొక్క నా వలననే నేనే కారణం దానికి. తర్వాత ఇవన్నీ కూడా భావాః భూతానాం పృథక్ విధాః, ఇవన్నీ అనేక రకరకాలుగా ఉన్నటువంటి ఆలోచనలు, ఆంతరంగికమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా నేనే మనుషులలో ఉన్నటువంటి, ప్రాణులలో ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రత్యేకంగా ప్రతి మనిషిలో, ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకని పృథక్ విధాహ మత్త ఏవహ భవంతి, నా వలననే అవన్నీ వాళ్లల్లో ఉన్నాయి. ఇంత విన్నామండి, బాగుంది. ఇప్పుడు భయం ఆయనే, అపకీర్తి ఆయనంటే మాత్రం బాగలేదు. అయితే ఏమిటంటారంటే, మనం చెప్తాం, కృష్ణ పరమాత్మ అంటున్నారు, నేను సామాన్య కారణం, కారణం నేనే అన్నాడు. ఇప్పుడు కారణం రెండు రకాలండి, కారణం అనేది రెండు రకాలు, సామాన్య కారణం, విశేష కారణం. ఇప్పుడు నేనే కారణం అంటే మన అక్కడ సామాన్య కారణాన్ని చేర్చుకోవాలి. సామాన్య కారణం ఏమిటి, విశేష కారణం ఏమిటి అంటే, విశేష కారణం జీవుల యొక్క కర్మ, విశేష కారణం వాళ్ళు చేసే కర్మ ఫలం వలన వాళ్ళకి ఆలోచనలు వస్తాయి. మంచి పనులు చేసే వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి. అయితే ఆలోచన వచ్చేటట్టు చేయడానికి నేను సామాన్య కారణం. నేరస్తుల్లో చెడు, అయశ ఇవన్నీ రావడానికి కారణం వాళ్ల కర్మనే కారణం, విశేష కారణం. ఉదాహరణ చెప్పనా, మనం ఇల్లు కట్టాలనుకుంటాం, ఈ మేస్త్రిని పిలుస్తాం, మేసన్ మేస్త్రిని పిలిస్తే మాకు ఇట్లా కావాలి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ పూజా రూమ్ ఉండాలి, ఇక్కడ కిచెన్ ఉండాలి, కిచెన్ ఇట్లా ఉండాలి, ఇటువైపు వాకిలు ఉండాలి, అటువైపు వాకిలు ఉండాలి, మనమే కదా చెప్తాం. మనకిష్టమైన ప్రకారంగా మనం కోరుకున్నట్లుగా మనం వాడికి బ్లూ ప్రింట్ ఇస్తాం, ఇస్తే దాని ప్రకారంగా కడతాడు. ఇప్పుడు ఇల్లు వాడిష్ట ప్రకారంగా కడతాడా, మన ఇష్ట ప్రకారంగానా? మనం కట్టలేం, కట్టేది ఆయన, ఉండేది మనం. కనుక మనం విశేష కారణం, ఆయన సామాన్య కారణం. అర్థమైందా? బిల్డర్ అంటారు వాళ్ళు, బిల్డర్ సామాన్య కారణం, మనం విశేష కారణం. ఎందుకంటే నేనే ఆ ఇంటికి ప్లాన్ చెప్పింది, ఇట్లాంటి స్టోన్స్ వెయ్యి, ఇట్లాంటి వాళ్ళకి పెయింట్ వెయ్యి, బాత్రూంలో ఈ టైల్స్ వెయ్యి, అంత సెలక్షన్. దేవుడు గుడి మెట్ల కింద పెట్టు అని కూడా నేనే చెప్పేది, లేకపోతే వాడు ఎందుకు పెడతాడు మెట్ల కింద? ఆయనకి చోటు లేదు ఎక్కడ, అన్నిటికి చోటు ఉంటుంది. అంత 1000 గజాల అంటే 1000 చదరపు అడుగులు, 1000 స్క్వేర్ ఫీట్ ఇంట్లో 5 స్క్వేర్ ఫీట్ ఆయనకి ఇవ్వలేమా? అది ఎవరండి డిజైన్ చేసింది, మేస్త్రియా నేనా? నేనే. అప్పుడు విశేష కారణాన్ని నేను, స్పెసిఫిక్ కాజ్ అంటారు, ఆయన సామాన్య కారణం. అదే విధంగా భగవంతుడు బిల్డర్, మన లైఫ్ బిల్డర్. మనం ప్లాన్ ఇచ్చాం ఆయనకి, ఏమిచ్చాం? కర్మ. మన కర్మలు చేసి ఆ కర్మని బ్లూ ప్రింట్ని ఆయనకి ఇచ్చాం, నాయన మేము ఈ కర్మలు చేసాం కనుక ఏమిటి, మీకు ఇష్టమైనట్లే ఇస్తానంటాడు. ఏమిస్తాడు? సుఖం, దుఃఖం, భయం, అభయం, యశ, అయశ, చాలా అట్లా అన్ని. ఇప్పుడు అర్థమైందా? ఆయన చేతులు కడిగేసుకున్నాడు హాయిగా, నన్నెవ్వరు ఏమంటానికి లేదు, అంతా వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారం అనుభవిస్తున్నారు. అనుభవి రాజా, అనుభవి అన్నాడు. ఇప్పుడు ఏమన్నా అనగలరా దేవుణ్ణి? నేరసగాళ్ళు, నేరసం చేసే వాళ్ళు, వాళ్ళు జైల్లో ఉన్నారు, దుఃఖం అనుభవిస్తున్నారు. ఎందుకు? వాళ్ళ కర్మ ఫలం. అయేష, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరు జైల్లోకి పోతారో, ఎవరు బయటకు వస్తారో మనకు తెలియదు. ఇవి రోజు బయటకు వచ్చినా కూడా తప్పు తప్పే, ఇవ్వ రోజు మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది లోపలికి. అర్థమైందా? కనుక ఎప్పుడు ధర్మాన్ని ఎవరు ఏమీ చేయలేరు, అది నిప్పుతో సమానం ధర్మం. సరే, ఇప్పుడు అర్థమైంది కదా ఈ శ్లోకం. ఆంతరంగికమైనటువంటి ఆలోచన రూపంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వాటికి నేనే సామాన్య కారణం. అంటే సత్తా స్ఫూర్తి ప్రదాత అని అర్థం. నేనే సత్తా స్ఫూర్తినిస్తాను, నా వల్ల వాళ్ళు అవన్నీ చేయగలుగుతున్నారు అని అర్థం. అవునా? తర్వాత శ్లోకానికి వెళదామా? ఓకే, 6వ శ్లోకం.
మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతః.
ఇంకా
ఏషాం లోకమిమా ప్రజాః
ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. సామాన్య కారణం, విశేష కారణం. స్వామి చెప్పిన వదిలిపెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఏమిటంటే, ఇప్పుడు ఏషియన్ గేమ్స్ అంటారు, ఆసియా క్రీడలు జరుగుతుంటాయి కదా, ఒలింపిక్ గేమ్స్. ఈ గేమ్స్ ఇవన్నీ జరిగేటప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉంటారు, నియామకులు ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు ఎలా జరపాలి, ఎక్కడ జరపాలి, ఏం జరపాలి అని చెప్పి చేస్తూ ఉంటారు. ఆడేవాళ్ళు ఎవరు? క్రీడాకారులు. ఆడేది క్రీడాకారులు, దాన్ని ఆర్గనైజ్ చేసేది, అడ్మినిస్ట్రేషన్ చేసేదంతా కూడా వేరే వాళ్ళు. వాళ్ళు ఆడరు, వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయరు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు. ఇప్పుడు మనకు ఆసియా గేమ్స్ లో బంగారం కప్ వస్తుందా, లేకపోతే సిల్వర్ కప్ వస్తుందా, గోల్డ్ మెడల్ వస్తుందా, సిల్వర్ మెడల్ వస్తుందా, కాపర్ మెడల్ వస్తుందా, ఎవరు నిర్ణయించేది? ఆర్గనైజర్సా, ఆడేవాళ్ళ? ఆడేవాళ్ళు. కనుక మనకు చైనా రష్యాకి అన్ని గోల్డ్ మెడల్స్, బాగా ఆడతారు వాళ్ళు. 5 ఏళ్ల నుంచి వాళ్ళని మిలుస్తారు అనమాట బాగా. మన వాళ్ళు 16 ఏళ్ళు వచ్చిన తర్వాత, 17 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆటలకు పోతారు, అది చెప్పలేము. అక్కడ వాళ్ళకి చాలా చిన్న వయసు నుంచే జిమ్నాస్టిక్ చేస్తే వాళ్ళు చైనా రష్యా వాళ్ళు ఇంకా కళ్ళు చెదిరిపోతాయి. ఇంకా మన వాళ్ళు పాపం ఏదో కొంత లేట్ గా మొదలు పెడతాం, ఆ సాధన కూడా చాలదు. కనుక మెడల్స్ రావాలంటే ఆర్గనైజర్స్ కాదు రెస్పాన్సిబుల్. ఆర్గనైజర్స్ లేకుండా ఆటగాళ్లు వాటిని ఏర్పాటు చేయలేరు. అవునా? ఎన్ని కంపెనీల వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, వీళ్ళు కోట్లు కోట్లు తీసుకుంటారు ఈ క్రీడాకారులు. విశేష కారణం వీళ్ళు, వాళ్ళు సామాన్య కారణం. సామాన్య కారణం లేకుండా విశేష కారణంకి గోల్డ్ మెడల్ రాదు. క్రీడాకారులు లేకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఆర్గనైజ్ చేయగలరు? అదే విధంగా పరమాత్ముడు సామాన్య కారణం, ఈ జీవరాశులన్నీ కూడా విశేష కారణం, వాళ్ళ వాళ్ళ కర్మలు విశేష కారణం. అది ఉదాహరణ. 2 ఉదాహరణ చెబితే కనీసం మనసులో నిలుస్తాయని. 2 చెప్పగా మొదటిది మర్చిపోయినారా? బిల్డర్ బ్లూ ప్రింట్, బిల్డరు బ్లూ ప్రింట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు విభూతుల గురించి చెప్తున్నారు. మనం ధ్యానం చేయడానికి, ఉపాసన చేయడానికి వీటి మీద చెయ్యాలి అనే విషయం చెప్తున్నారు. ఈ మహర్షులందరూ కూడా నా యొక్క విభూతి అంటున్నారు. సప్త మహర్షయః పూర్వే చత్వారః మనవః తథా మద్భావా మానసా జాతాః. వీళ్ళందరూ కూడా నా యొక్క సంకల్పం వల్లనే నా యొక్క విభూతిగా వ్యక్తమవుతున్నారు అన్నారు. ఎవరు మహర్షయః? సప్త మహర్షులు. ఒకసారి చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ గుర్తు చేస్తాను. భృగు మహర్షి, మరీచి మహర్షి, అత్రి మహర్షి, పులస్య మహర్షి, పులహ మహర్షి, క్రతు మహర్షి, వశిష్ఠ మహర్షి. ఈ 7 సప్తర్షులు అంటారు. వీళ్ళందరూ కూడా మానసాజాతాః, భగవంతుడు మనస్సు సంకల్పంతోనే వాళ్ళందరూ ఉద్భవించారు పూర్వే. తర్వాత చత్వారః, సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాత, 4 వీరు కూడా మానస పుత్రుడే బ్రహ్మదేవుడికి. ఆ బ్రహ్మదేవుడు పరమాత్ముడి నుంచి వచ్చాడు, ఆ బ్రహ్మదేవుడి నుంచి వీళ్ళందరూ వచ్చారు. కనుక వీళ్ళందరూ కూడా పరమాత్మ నుంచే వచ్చారు అని అర్థం. చత్వారః, సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాత, 4 కలిపి సనత్కుమారులు అంటారు. అందరికి సా వస్తుంది కదా, సనత్కుమార, సనందన, అట్లా అన్నమాట. సనక, సనందన, సనక, సనందన, సనత్కుమార, సనస్సు జాత, సన ఇది కామన్. చత్వారః. తర్వాత మనవః, 14 మనువులు. మన్వంతరం అంటారు. ఒక్కొక్క యుగం ఒక్కొక్క మను, మన్వంతరం. ఈ మనువులు కూడా స్వయంభువ మనువు. 14 పేర్లు చెప్పను, ఒకసారి చెప్పాను అనుకుంటాను. రాసి కూడా పెట్టాను క్లాసులో, రాసి కూడా పెట్టాను తెలుగులో. ఎప్పుడండి అంటారు, స్వయంభువ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మను, తామస మను, రైవత మను, చాక్షుష మను, వైవస్వత మను, ఇప్పుడు వైవస్వతం అన్వంతరం జరుగుతోంది. వైవస్వతం అను ఇక్కడితో ఏడైనాయి. సావర్ణీమను ఎనిమిది, సావర్ణీమను మిగతావి వచ్చేవారం చెప్తాను. ఎందుకంటే సమయం అయింది కనుక వచ్చేవారం చూస్తాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.